ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో శ్రీ కృష్ణార్జున సంవాదం అనే ఒక గ్రంథాన్ని, అంటే భగవద్గీతకు ప్రశ్నోత్తర విధానాలతో చక్కటైనటువంటి విజ్ఞానాన్ని అందజేస్తూ ఉన్నారు. దానిలో ఎన్నో అపూర్వమైనటువంటి విషయాలు, దురవగాహనమయ్యేటువంటి మహత్తరమైనటువంటి బ్రహ్మ విద్యకు సంబంధించి, ఆత్మవిద్యకు సంబంధించినటువంటి విషయాలని చాలా సునిశితంగా పరిశీలించి మనకి అందజేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 120 భాగాలు పూర్తి అయ్యాయి. 5వ అధ్యాయంలో మనం ఉన్నాం. ప్రతిరోజు యథావకాశంగా దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ కొనసాగింపు. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం, వచ్చావా? దా, నిన్న మనం అనుకున్న విషయం ఏమిటది అంటే, స్వామి నిన్న అనుకున్న విషయం, ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నాశనం చేసుకుంటే జ్ఞానము సూర్యునిలాగా ప్రకాశిస్తుంది అని. అంతేనా స్వామి? అది నాకు అర్థమైంది. అవును, నిజమే, బాగానే చెప్పావు. జ్ఞానము, జ్ఞాత అనే దాని గురించి మనం నిన్న వివరణ తెలుసుకున్నాం. అడియన్ అడియన్, అదే ఆ తర్వాత కూడా చెప్తారని ఉద్దేశంతో వచ్చాను అడియన్. ఓ తప్పకుండా కొనసాగిద్దామే అడియన్. ఆత్మస్వరూపాన్ని ఉపాసించే వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 17వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. 16 శ్లోకాలు అయిపోయి 17వ శ్లోకంకి వచ్చాం. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. మరొక్కసారి శ్లోకాన్ని చెప్తున్నాను. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. దీని అన్వయం తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః జ్ఞాన నిర్దూత కల్మషాః అపునరావృత్తిం గచ్చంతి. అంటేను, ఆత్మయందు బుద్ధి కలిగి దాన్నే మనస్సుగా చేర్చుకొని దానిలోనే శ్రద్ధ వహించి ఉన్నవారు, అదే ప్రయోజనంగా ఉండేవారు అజ్ఞానముచ్చే పాపాలు పోగొట్టుకొని వారై పునర్జన్మను పొందరు అని. అడియన్, ఇన్ని మేడమెట్లులాగా ఇన్ని ఉండవలసిందేనంటారా? అంటే పునర్జన్మ లేకుండా ఉండాలి అనే ఒక స్థాయికి చేరాలంటే పైన చెప్పినవన్నీ ఉండాలంటారా? సరే, బాగానే ప్రశ్న ఉంది. కానీ ఆత్మసాక్షాత్కారం కలిగిన పండితులు ఎలా ఉంటారో ఇది కూడా తెలిసేసుకో. దాని అర్థం అదే వస్తుంది. అడియన్ అడియన్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితాః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచ స్వపాకే ఏవ చ సమదర్శినః భవంతి. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు విద్యా వినయ సంపన్నుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ ఆవుల యందు, ఏనుగుల యందు, కుక్కల యందు, చండాలుల యందు కూడా వీళ్ళు ఆత్మలు ఒకే విధముగా ఉంటాయి అని తెలుసుకున్న వాళ్ళని పండితులు అంటారు. అడేన్, మరి రూపములు ప్రకృతివే కానీ స్వరూపాలు ఆత్మవి అని తెలుసుకుంటారంటారు. అంతేనా స్వామి? మరొక శ్లోకంలో ఈ సామ్య దర్శనాన్ని స్వామి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడికి ఈ విషయాన్ని ముగిస్తూ ఉన్నారు. ఇప్పుడు 19వ శ్లోకం చూద్దాం. ఇహ ఇవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మ నిస్థితాః. మరొకసారి శ్లోకం. ఇహ ఇవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఏషాం మనః సామ్యే స్థితం తైః ఇహైవ సర్గః జితః నిర్దోషః సమం హి బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థితాః. ఎవరి మనస్సు ఈ సామ్య బుద్ధి మీద స్థిరంగా ఉంటుందో వాళ్ల చేత ఇప్పుడే ఇక్కడే ఈ సంసారం జయించబడినట్లే అవుతుంది. ఆత్మవస్తువు నిర్దోషమైంది, సమంగా ఉంటుంది. అట్టి సౌమ్య బుద్ధులు ఆత్మస్వరూపమునందు ఉన్నవాళ్లే అవుతారు. అడియన్ ఇక మరొక ప్రశ్న వేస్తున్నాను స్వామి. ఈ విషయం ఇక్కడితో ముగిస్తున్నారు అని అన్నారు కదా, మరి తర్వాత ఏ విషయం ఉంటుంది అడియన్? ఇక్కడి నుంచి 6 శ్లోకాల్లో కర్మయోగి గురించి చెప్తారు. అదెందుకు స్వామి? ఇంతకుముందే వచ్చేసింది కదా, చెప్పారు కదా, చెప్పాం. ఇప్పుడు కర్మయోగం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక్కో వ్యక్తి సందర్భంలో కొన్ని జన్మల పాటు కొనసాగుతుంది. అందుచేత కర్మయోగం అభ్యాసం చేసే వ్యక్తులందరూ ఒకే దశలో ఉండరు, వివిధ దశల్లో అభ్యాసం కొనసాగిస్తూ ఉంటారు. వారికి వివిధ మార్గదర్శకాలు ఉంటాయి. అందువలననే ఎన్నోసార్లు చెప్పినదే చెప్పినట్లు అనిపిస్తూ ఉన్నా నిజానికి ఎన్నో కోణాలలో స్పృశిస్తూ సాగుతూ ఉంటాయి. శ్లోకాలు చూద్దాము. మరి అడియన్ ఇప్పుడు అడియన్, జ్ఞానయోగానికి భక్తి యోగానికి కూడా ఇంతేనంటారా? మరి ఇంతే, అవి కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా? నీకు మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడున్న భక్తే చివరిదాకా ఉంటుందా? దానిలో పెరుగుడు తరుగుడు ఉందా లేదా? అడియన్ మరి నాకెందుకో అలా అనిపించడం లేదు అడియన్. ఏదో మాటికి ముందు రిపిటేషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది, చెప్పిందే చెప్పినట్టుగా. మంచి విషయమే చర్చ తీసుకొచ్చావు. చూడు, ఉత్తి పుణ్యాన కూర్చుని అభ్యాసం లేకుండా సరదా కోసమో, ప్రవచనాలు ఇవ్వడానికోసమో, పుస్తకాలు రాయడం కోసమో భగవద్గీత వ్యాఖ్యానాలు చదివేవారందరికీ ఇవి రిపిటేషన్ లాగానే అనిపిస్తాయి. అభ్యాసం చేస్తున్నవారు చదువుతూ ఉంటే సరిగ్గా తమ తమ దశలకి ఏ ఏ శ్లోకాలు అన్వయిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వివిధ దశలు కాకుండా ఒకే దశ ఉండే ఉపాయం లేదా అని అడిగితే దానికి సమాధానం మరి ఎందుకు లేదు ఉంటుంది. దాన్ని ఏమంటారు తెలిసిన? శరణాగతి అంటారు. దాన్ని చివరికి చెప్తారులే స్వామి అడిగే. అదేదో ఇప్పుడే చెప్పేస్తే అయిపోతుంది కదా స్వామి, మొదట్లో చివరి దాకా తీసుకువెళ్ళడం దీనికి. ఫలం అందుకోవడం జరిగే విధానం దానిలో కనిపిస్తుంది. అదే చెప్పేయవచ్చుగా మొదట్లోనే అని అంటావు, కానీ విలువ తెలియద్దు, నమ్మరు కూడా చెప్తే. అవును స్వామి, అయినా చెప్పేసినందువలన నష్టమేమిటి అని అంటే శరణాగతి మీద నమ్మకం తగినంత లేకపోవడం వలన కర్మయోగాన్నో జ్ఞానయోగాన్నో భక్తియోగాన్నో ఆ పేర్లు తెలియకపోయినా, విధానం గురించిన అవగాహన లేకపోయినా అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప శరణాగతి అనుష్ఠానంలో నిలవరు. ఇది అడియన్ నిజమే. ఇప్పుడు కర్మయోగాదుల విధానం తెలియకపోతే చేసిన అనుష్ఠానం పక్కదారులు పట్టేస్తుంది స్వామి. అలా కూడా జరుగుతుంది. మరి అందుకనే సమగ్రంగా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలను వివరించిన తర్వాతనే స్వామి శరణాగతి తెలియజేస్తాడు. అడియన్ అడియన్ మరి ఈ మూడే ఎందుకు వివరించాలి? ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆ ఉన్నవన్నీ ఏదో విధంగా ఈ మూడింట్లోనే అంతర్భవించి ఉంటాయి. అలాగా స్వామి, మరి ఈ మూడు కూడా ఒకదాని పరిపక్వత దశే ఇంకొకటి అని అన్నారే గతంలో. అవును, అది నిజమే. ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగంలోకి, అది భక్తి యోగంలోకి సహజంగానే తమంత తామే దారితీస్తాయి. కానీ వాటి లోతైన అవగాహన లేకపోవడం వలన అవి విడివిడిగా అనిపిస్తాయి. అందుకనే మూడింటినీ చెప్తూనే ఏ యోగం చెప్పినా విస్తృతంగానే చెప్తున్నారు అడియన్. సరే, మరి కర్మయోగికి ఉండవలసినటువంటి విధం వివరించినటువంటి 6 శ్లోకాలు ఉన్నాయన్నారు కదా, అవి అనుగ్రహించండి స్వామి. అది ఏ దశో కూడా చెప్తూ ఉండండి కొంచెం. ఫలానా దశ అనేది ఆయా వ్యక్తుల అనుష్ఠాన పరిపక్వతను అనుసరించి ఉంటుంది. ఏ గుణములు కలిగి ఉంటే ఆత్మసాక్షాత్కారం సులభంగా ఉంటుందో అవి చెప్తున్నారని గ్రహించుకుంటే చాలు, మళ్ళాంటి వాళ్ళందరికీ సరిపోతుంది. అడిగాను అడిగాను. ఇప్పుడు దాన్ని 20వ శ్లోకంలో చూద్దాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం, స్థిరబుద్ధిరసం మూడో బ్రహ్మవిత్ బ్రహ్మనిస్థితః. మరొకసారి 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం, స్థిరబుద్ధిరసం మూడో బ్రహ్మవిత్ బ్రహ్మనిస్థితః. మరి అన్వయం, బ్రహ్మవిత్ సన్, బ్రహ్మనిస్థితః స్థిరబుద్ధి, అసమ్మూఢ ప్రియం ప్రాప్య న ప్రహృష్యేత్, అప్రియం ప్రాప్య సహ ఉద్విజేత్. అంటే మనం ఉపదేశం చేత ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఉండాలి, ఆ దర్శనానికి అభ్యాసం చేస్తూ ఉండాలి. స్వరూప దర్శనమే మన ధ్యేయమని స్థిరమైన బుద్ధితో ఉండాలి. అలాంటి వారు దేహము ఆత్మ ఒకటే అనే మోహాన్ని క్రమంగా విడుస్తూ వస్తారు. ఆ దశలో వాడు చేయవలసినటువంటి ప్రధాన కృత్యం ఏమిటంటే తనకిష్టమైన దాన్ని పొందగానే సంతోషించడము, ఇష్టం లేని దాన్ని పొందగానే విచారించడము చెయ్యకూడదు. ఇది స్వామి చాలా బాగా చెప్పారండి. బ్రహ్మవిత్ బ్రహ్మనిస్థిత స్థిరముద్ధి అసమ్మూఢ అంటే అర్థాలని అడిగాను అడిగాను. కానీ ఇష్టమైన దాన్ని పొంది సంతోషించకపోవడం, అయిష్టమైన దాన్ని పొంది విచారించకపోవడం ఎంతవరకు సాధ్యం అనేది నా సందేహం స్వామి. ఇక్కడ న ప్రహృష్యేతు న ఉద్విచేతు అని శ్లోకంలో ఉంది కదా. లోకం కోసం కొంత సంతోషాన్ని విచారాన్ని ప్రదర్శించక తప్పకపోవచ్చు, కానీ లోపల అవి రెండూ ఉండకూడదు అని అర్థం. అదే స్వామి, అదే ఎలా సాధ్యమవుతుంది? చెయ్యవలసిన అభ్యాసమే అది నాయన. అక్షరాభ్యాసం అవని వాడికి న్యూస్ పేపర్ చదవడం అసాధ్యంగానే గోచరిస్తుంది. అక్షరాలు నేర్చుకొని, పదాలు నేర్చుకొని, వాక్యాలు నేర్చుకుని వాడికి న్యూస్ పేపర్ చదవడం అసాధ్యంగా ఉంటుందే? అసలు అసాధ్యమని తోస్తుందా? గడగడ 2 నిమిషాల్లో పేపర్ మొత్తం అలా కళ్ళతో దృష్టి పక్కన పెట్టేస్తాడు. అడియన్ అడియన్ నిజమే అడియన్. అక్షరాలు నేర్చుకోవడం వగైరాలు ఫిజికల్గా జరిగేవి, మెకానికల్గా నడిచిపోతాయి. ప్రియాప్రియాలు అలా కాదు స్వామి, అవేమో మానసికమైనవి. అభ్యాసం అంత సులువుగా ఉండదే అని నా అభిప్రాయం. అవును నిజమే. అంతేకాదు, ఒకరి ప్రియం ఇంకొకరికి అప్రియం కూడా అవ్వచ్చు నాయన. ఒకరి అప్రియం ఇంకొకరికి ప్రియం అవుతుంది. ఒక సమయంలో ఒకరికి ప్రియమైనది ఇంకొక సమయంలో వారికే అప్రియం. అక్షరాలు పదాలు వాక్యాలు నేర్చుకోవడం అలా కాదు, అందరికీ అన్ని వేళలా అవి సమానమే. చూశారా స్వామి, మరి సాధ్యం కాదని మీరే ఒప్పేసుకుంటున్నారు కదా. ఓ అరి వెర్రివాడా, సాధ్యం కాదని నేను ఒప్పుకోలేదు. ఓయ్, అలా అయితే గీతంతా అసాధ్యమే అయిపోతుంది. దేహానికి సంబంధించిన విషయాల అభ్యాసంలా ఈ మానసిక అభ్యాసాన్ని కూడా చేయగలిగితే సాధ్యమే అవుతుంది అని చెప్పబోదు నీకు ఉపోద్ఘాతం ఇచ్చానంతే. అడిగాను, దేహమేమో పాంచభౌతికం కదా స్వామి, మనస్సు కాదు, మరి ఈ రెండింటికి ప్రాక్టీసులు ఒకేలా ఎలా కుదురుతుంది? అదే దాని గురించి చెప్పమంటావా? ఇప్పుడు దేహం పాంచభౌతిక దేహం నిజమే, కానీ ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచే కదా. అదే ప్రకృతి నుంచి మనస్సు కూడా వచ్చింది కదా. ఓహో స్వామి, మీ ఉద్దేశం అర్థమైంది. దేహము మనస్సు కూడా ప్రకృతికి సంబంధించినవే కనుక ఒకే విధమైన ప్రాక్టీసు కుదురుతుంది అంటారు. అవును, రెండు కూడా ఒకే విధంగా మనకి లొంగిపోతాయి. ఈ జ్ఞానం మనకి కలగాలి మొదట అని అంటూ స్వామివారు 2229వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. మరలా రేపటి రోజున కొనసాగింపుగా 2230వ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇంత చక్కగా స్వామివారు ఉత్తమమైనటువంటి ఆత్మదర్శనానికి ఏ రకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలో, ఎలాంటి వారు దానికి తగినటువంటి వారో, దానికి ఎలా సాధన చేసుకోవాలో అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తెలియజేసినటువంటి ఈ స్వామివారికి అనేక దాసోహాలు చరణారవిందములైన సమర్పించుకుంటూ ఇది వింటున్నటువంటి మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కరుణాకటాక్షాలు నిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.